സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
ഐദവ അധ്യായം 26 ശ്ലോകം.
കാമക്രോധവിയുക്താനാം യതീനാം യതചേതസാം അഭിതോ ബ്രഹ്മനിർവാണം വർത്തതേ വിദിതാത്മനാം.
ഈ 26 ശ്ലോകമുതോ കൃഷ്ണ പരമാത്മ 5 അധ്യായാന്നി പൂർത്തി ചെയ്യുന്നു. ഈ 5 അധ്യായంలో విద్వత్ సన్యాసి గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. విద్వత్ సన్యాసి అంటే శాస్త్రము గురుముఖంగా అనేక సంవత్సరాలు చదివి నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్న వ్యక్తి సన్యాసం తీసుకుంటాడు. అంటే నాకు ఈ ప్రపంచంలో ఏది అవసరం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే భావనతో జ్ఞానంతో విద్వత్ సన్యాసిగా ఎప్పుడూ ఆత్మ సత్యమనే ఆ ఆలోచనతోనే ఉంటాడు. అంటే జ్ఞానం పొంది తాను ఆత్మస్వరూపంగా ఈ శరీరంలో అంతటా ఉన్నాను అని తెలుసుకున్న వ్యక్తి విద్వత్ సన్యాసి అంటారు. దానికి ఉదాహరణగా మనకు యాజ్ఞవల్కుల వారు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఆయన జ్ఞానాన్ని పొంది సన్యాసాశ్రమం స్వీకరించారు. విద్వత్ సన్యాసం అంటారు. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత తీసుకునే సన్యాసం విద్వత్ సన్యాసం అని పేరు. జ్ఞానం పొందడం కోసం తీసుకునే సన్యాసం వివిధిషా సన్యాసం అంటారు. జ్ఞానం పొందడం కోసం, శాస్త్రం చదవడం కోసం సమయం అధికంగా దొరుకుతుంది అని చెప్పి సన్యాసం తీసుకుంటే ఆ సన్యాసాన్ని వివిధిషా సన్యాసం అంటారు. అలా కాకుండా శాస్త్రం అంతా చదివిన తర్వాత ఆ చదివిన శాస్త్రాన్ని జీర్ణం చేసుకోవడం కోసం, నిష్ఠ రావడం కోసం సన్యాసం తీసుకుంటే జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని విద్వత్ సన్యాసం అంటారు. ఇక్కడ ఈ 5 అధ్యాయంలో సన్యాస యోగం అనే పేరు. అంటే ఇక్కడ బాహ్య సన్యాసం అనే కాదు అర్థం, ఆంతర సన్యాసం. మనిషి సన్యాసం తీసుకోవడం అంటే బాహ్య సన్యాసం అనే కాదు, ఈ అనాత్మ ప్రపంచాన్ని సన్యసించడం మానసికంగా. మానసికంగా ఈ ప్రపంచమంతా కూడా అనాత్మ, మాయ, ప్రకృతితో చేయబడిన శరీరం ఇది, మనస్సు. దీనికి అధిష్టానం సత్య ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపం అన్ని రూపాలలో ఉన్నది. ఆ పరమాత్మ స్వరూపమే నా స్వరూపం, నా ఆత్మస్వరూపం. ఈ దేహం అనేటువంటిది ఒక కల లాంటిది. ఎండమావిలో నీరు కనపడుతుంది, నీరున్నట్టుగా కనపడుతుంది, నీరుండదు, కనపడుతుంది. అదేవిధంగా ఈ శరీరం, మనస్సు అనేవి కూడా ఊరికే రూపాలు, కనపడుతున్నాయి. వాటికి సత్యత్వం లేదు. ఈ శరీరం మనస్సు నిలిచి ఉండడానికి కారణం దాని వెనకాల చైతన్యం. ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. ఆ చైతన్యం నా నిజస్వరూపం, ఉనికి ఎరుక. ఆ ఉనికి ఎరుక అనేది నేను ఉన్నాను, నాకు తెలుసు. ఆ నేను ఉన్నాను అనేది ఉనికి అంటాం. ఉండటం. సంస్కృతంలో సత్ అంటారు, సత్ లేక సత్యం అని పేరు. ఆత్మకి సత్యం అని పేరు. సత్యం అంటే మనం మాట్లాడే సత్యం కాదు, ఎల్లప్పుడూ ఉండేది ఏదో అదే సత్యం, ఎల్లప్పుడు ఏది ఉంటుందో అదే సత్యం. కనుక ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది, కనుక ఆత్మ సత్యం. దాన్ని అబ్రీవియేషన్ ఫామ్ లో చెప్తే సత్ అంటారు. ఓం తత్సత్ మనం అంటాం కదా, అసత్. అసత్కి తెలుగులో ఉనికి అన్నాం. అర్థమైన తెలుగులో చెప్పాలంటే ఉన్నాను. ఎవరు ఉన్నారు? నేను ఉన్నాను. ఉన్నాను అనేది ఉనికి, నేను ఉన్నాను అనేది నాకు తెలుసు, కనుక అది ఎరుక. ఆ ఉనికి ఎరుక సత్యం. ఆ ఉనికి ఎరుక వలననే ఈ శరీరం ఉంటున్నది అని ఎవరైతే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి జ్ఞాని, అసలైన సన్యాసి. అలా తెలుసుకున్న వ్యక్తి కామక్రోధ వియుక్తానాం, కామము క్రోధాలు ఆ వ్యక్తిని బాధించవు. కామం అంటే ప్రాపంచికమైనటువంటి కామాలు. నిష్కామం శుభకామలు తప్పు కాదు. కామం అంటే ఇక్కడ బంధించేటటువంటి కామం, మనల్ని బానిస చేస్తుంది ఆ కామం. అది లేకపోతే నేను ఉండలేను అనే భావన వస్తే ఆ కామం బంధమే. ఇది ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అది జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు అని అంటే అది బంధించదు మనల్ని. కోరికలు ఉండొచ్చు, కామం అంటే కోరిక. కోరికలు ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ కోరికలు తీరకపోతే మనం బాధపడతాం చూడండి. అవి బంధక కామ అంటారు. మనల్ని నిద్రపోనివ్వవి, పక్క వాళ్ళని కూడా నిద్రపోనివ్వవు. అట్లా వచ్చే కామాలన్నీ కూడా అశుభ కామలు అంటారు. అశుభమైన కోరికలు, అవి మనల్ని బాధ పెడతాయి. మన కుటుంబంలో వ్యక్తులను కూడా బాధ పెడతాయి. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శుభమైనటువంటి కోరికలు ఉండొచ్చు, అశుభమైనటువంటి అత్యాశ దురాశ అటువంటి కోరికలు ఉండకూడదు మనిషి. అలా లేకుండా ఉండడం కామం ఎక్కడైతే ఉండదో క్రోధం కూడా ఉండదు. మనిషికి ఎందుకు కోపం వస్తుంది? తాను అనుకున్న ఇది జరగకపోతే కోపం వస్తుంది. తాను అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. తాను అనుకున్నట్లుగా ఎవరైనా చేయకపోతే కోపం వస్తుంది. అంటే తన కోరికకి ప్రతిబంధం ఏర్పడితే కోపం వస్తుంది. కనుక కామం అనేటువంటిది క్రోధానికి దారితీస్తుంది. కామం అనేటువంటిది క్రోధానికి దారితీస్తుంది. కనుక క్రోధం ఎందుకు వస్తుంది అంటే, కామము తీరకపోవడం వల్ల క్రోధం వస్తున్నది. ఈ కామక్రోధాలు రెండూ కూడా అన్నదమ్ములు లాంటివి. తోడముట్టువులు అంటారు చూసారా, తోముట్టువులు పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండు ఎవరికైతే ఉండవో ఆ వ్యక్తి జీవితం సుఖంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. శాంతము లేక సౌఖ్యము లేదు. సౌఖ్యం ఎక్కడి నుంచి వస్తుందండి అన్నారు. శాంతం ఉంటే సౌఖ్యం వస్తుంది. శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? కామక్రోధాలు లేకుండా ఉంటే శాంతి వస్తుంది. కామక్రోధాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనిషికి ఏది సత్యం ప్రపంచంలో, ఏది అసత్యం, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల వస్తున్నాయి. ఈ వ్యక్తి, జ్ఞానం పొందిన వ్యక్తి కామక్రోధ వియుక్త లేనివాడు. వియుక్త అంటే వాటి నుంచి బయటపడిన వ్యక్తి. యతీనాం యతచేతసాం, మనస్సు నిగ్రహింపబడింది. మనస్సు స్వాధీనమైన యా ఘనునకు మరి మంత్రతంత్రములేలా అన్నారు త్యాగరాజుల వారు. మనస్సు స్వాధీనం కావాలి మనిషికి. యతచేతసాం, చేతస్ అంటే మనస్సు. యతస్ యత అంటే జయించినటువంటి, స్వాధీనం చేసుకున్నటువంటి. మన మనస్సు మనం చెప్పినట్లు వినాలి, అది చెప్పినట్లు మనం వినకూడదు. మన మనస్సు మనం చెప్పినట్లు వినాలి, కానీ అది చెప్పినట్లు మనం వినకో. కుక్కని వాకింగ్కి తీసుకెళ్తాం, మనం వెళుతుంటాం మొదట వెనకాల కుక్క వస్తూ ఉంటుంది కొంచెంసేపు, తర్వాత ఏమవుతుంది అది పరిగెడుతుంది ముందు, మనం దాని వెనకాల పరిగెత్తాలి. ముందు మనం మాస్టర్, అది సర్వెంట్. మనకు కొంతసేపు అయిన తర్వాత అది ఎటు తీసుకుపోతే అటు పోతాం మనం. అట్లాగే ఇక్కడ మనస్సు కూడా మొదట మనం అనుకుంటాం నేను చెప్పినట్టు వింటుంది మనస్సు అని చెప్పి, అది కోరుకుంటాం ఇది కోరుకుంటాం ఆహా అనుకుంటుంటాం. తర్వాత మనకు తెలియకుండానే మన మనస్సు యొక్క ఆ యొక్క పవర్ ఇక్కడ మన శక్తికి మనం బానిసం అయిపోతాం. మనకు తెలియకుండానే కోపం వస్తుంది, మనకు తెలియకుండానే అసూయ వస్తుంది, మనకు తెలియకుండానే ఈర్ష్య వస్తుంది, మనస్సు బాధ పెడుతుంది. ఎందుకని అంటే ఎప్పుడైతే మనస్సు నిగ్రహం ఉండదో, మనస్సుని జయించలేకపోతే మనిషి ఈ బాధలన్నీ వస్తాయి. యతీనాం యతచేత తాం, యతి అంటే సన్యాసి. సన్యాసి అంటే ఎవరు? కాషాయ వస్త్రాలు వేసుకునేవాడే కాదు సన్యాసి అంటే. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గమే ప్రధానంగా జీవిస్తారో వాళ్ళందరూ సన్యాసులే. ధనం సంపాదించడం, సుఖంగా ఉండడం, భోగాలలో ఆనందంగా ఉండడం అలా అనుకోకుండా ఇవన్నీ నశ్వరం, అశాశ్వతం. శాశ్వతమైనటువంటి ఆత్మ కోసం అహర్నిశలు, సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, ఈశ్వర ధ్యానం ఎవరైతే జరుపుతూ ఉంటారో అది ప్రధానంగా ఉంటుందో వాళ్ళు సన్యాసులు. అది కృష్ణ పరమాత్మ యొక్క నిర్వచనం సన్యాసాన్ని. సన్యాసాశ్రమం కాదు నిర్వచనం. ఆధ్యాత్మిక చింతనే జీవిత పరమావధి. స్పిరిచువల్ లైఫ్ అది ప్రిడామినెంట్గా ఎవరికి ఉంటే వాళ్ళు సన్యాసులు. ఆ వ్యక్తి జీన్ ప్యాంట్ వేసుకోవచ్చు, బనియన్ వేసుకోవచ్చు, లేకపోతే సూట్ బూట్ వేసుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఏ మతం వాడైనా కావచ్చు, ఏ భాష అయినా మాట్లాడచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. కానీ ఆత్మచింతనమే, ఆత్మదర్శనం, మోక్షమే నా పరమావధి అనుకున్న వ్యక్తి సన్యాసి అన్నాడు. యతీనాం యతచేతసాం, అష్టాంగ యోగం చేస్తూ, యమ నియమాలు పాటిస్తూ, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ చేసే వ్యక్తి నిజమైనటువంటి యతి. అభితః బ్రహ్మ నిర్వాణం, అలా ఉన్న వ్యక్తికి మనో నిగ్రహం ఉండి కామక్రోధాలను జయించినటువంటి వ్యక్తి రెండు విధాలుగా ఫలాన్ని పొందుతాడు అన్నారు. అధితః, రెండు విధాల ఫలాన్ని పొందుతాడు. ఏమిటి ఆ ఫలం అంటే, జీవించి ఉండగా జీవన్ముక్తిని పొందుతాడు, మరణించిన తర్వాత విదేహముక్తి పొందుతాడు. జీవించి ఉండగా జీవన్ముక్తి పొందుతాడు, మరణించిన తర్వాత విదేహముక్తి పొందుతాడు. అంటే ఏమిటి? జీవించి ఉన్నప్పుడే నేను ఆత్మలను తెలుసుకుంటాడు. ఈ శరీరం ఎప్పుడూ ఆత్మస్వరూపమే ఇది, ఈ శరీరం నేను కాదు అని తెలుసు ఆయనకి. అది జీవన్ముక్తి అంటే. అటువంటి జీవన్ముక్తి ముక్తుడికి ఈ శరీరం పోయినప్పుడు ఏమవుతుంది? దేహం లేని స్థితి కదా, విదేహముక్తి అంటారు. ఈ ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఎట్లాగైతే ఒక కుండలో ఆకాశం ఉంటుంది కదా చోటు, ఆ చోటు కుండలో ఉన్న ఆకాశం ఈ బయట ఉన్న ఆకాశం ఒకటే కాదా? ఒకటే. కుండ ఉన్నప్పటికీ కూడా ఈ కుండలో ఉన్న చోటు ఆకాశం, బయట ఉన్న చోటు ఆకాశం ఒకటే. ఆకాశం అంటే మబ్బులు కాదు. మనం అనుకుంటాం ఆకాశం అంటే పైన చూస్తాం. ఆకాశం అంటే సంస్కృతంలో స్పేస్ అంటారు. ఈ చోటుని ఆకాశం అంటారు. ఇప్పుడు ఈ హాల్లో చోటు ఉంది కదా, ఆకాశం ఉంది కదా, ఈ ఈ చోటు ఆ బయట ఉన్న చోటు ఏమన్నా తేడా ఉందా? ఒకటే. ఈ గోడలు ఉన్నంతసేపు ఏమో హాల్ స్పేస్ అంటాం, గోడలు తీసేస్తే మహాకాశం అంటాం, టోటల్ స్పేస్ అంటాం. కనుక హాల్ స్పేస్ టోటల్ స్పేస్ ఒక్కటే. అదేవిధంగా ఈ శరీరం ఉంటే నేను ఆత్మనని తెలుసుకుంటే జీవన్ ముక్తి అంటాం, శరీరం పోతే విదేహముక్తి అంటాం. ఆత్మ ఏమీ కాదు. ఈ గోడను తీసేస్తే ఈ చోటు పోయి చిన్నగా కలుస్తుందా, మహాకాశంలో కలుస్తుందా, వెళ్ళి కలవాలే అవసరం లేదు, ఎలా ఉందో అలాగే ఉండిపోదు. అయితే ఆల్ స్పేస్ అనే పేరు ఉండదు, అంతే, బయట స్పేస్తో కలిసిపోతుంది. అదేవిధంగా ఈ శరీరం పోయిందనుకోండి, లోపల ఉన్న ఆత్మ అంతటా వ్యాపించి ఉన్న ఆత్మలో కలిసిపోతుంది. అది విదేహముక్తి అంటే అది బ్రహ్మ నిర్వాణం అభితః వర్తతే విదితాత్మనాం. అటువంటి స్థితి ఉంటుంది జ్ఞానికి. నేను బ్రతికి ఉన్నప్పుడు జీవన్ముక్తుండని తెలుసు జ్ఞానికి. అంటే జీవించి ఉండగానే నేను ముక్తుడిని, నేను శరీరం చేత బంధింపబడలేదు, పుణ్యపాపాల చేత నేను బంధింపబడలేదు, నాకు పుణ్యము లేదు పాపము లేదు, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం నా వేదాన యజ్ఞాహ. పాపకర్మ పుణ్యకర్మ ఇవన్నీ ఆత్మనైన నన్ను అంటవు. ఈ శరీరం నన్ను ఏమీ చెయ్యలేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః అన్నారు. అనే విషయాన్ని తెలుసుకోవడమే విదితాత్మ అంటారు. దయానంద స్వామీజీ శిష్యుల్లో ప్రముఖుల శిష్యుల్లో చాలా సీనియర్ శిష్యుడు అన్నమాట. ఆయన పేరు విదితాత్మానంద. విదిత అంటే తెలుసుకున్నవాడు అన్నది. తన ఆత్మను తెలుసుకున్నవాడు విదితాత్మ. ఆత్మను తెలుసుకున్నాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కనుక విదితాత్మానంద అని పేరు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అనమాట స్వామీజీకి. ఆయనకే 75 ఏళ్ళు పైన ఉంటాయి ఇప్పుడు, ఆ విదితాత్మానంద గారు. అలా తెలుసుకోవటమే జీవిత పరమార్థత, జీవిత గమ్యం. జీవిత గమ్యం ఏమిటి, పరమార్థం ఏమిటి? ఇదే ఆత్మను తెలుసుకోవడం కోసమే పుట్టాం మనం అనే విషయం తెలుసుకోవాలి. అందుకని మరొక స్వామీజీ పేరేం పెట్టారు, దయానంద స్వామీజీ అంటే పరమార్థానంద సరస్వతి అని పెట్టారు. పరమార్థం అంటే పరమం అర్థం, అంటే సుప్రీం రియాలిటీ అంటారు. పరమ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆనందంగా ఉంటాడు కనుక పరమార్థానంద అన్నారు. అలా పేర్లు పెట్టడంలో కూడా దయానంద స్వామీజీ చాలా అద్భుతంగా పెడతారు పేర్లు. ఎందుకు చెప్తున్నానంటే విదితాత్మ అని వచ్చింది ఇక్కడ, విదితాత్మనాం. అలా తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు జీవన్ముక్తిని పొందుతారు, విదేహముక్తిని పొందుతారు అని అర్థం. ఇంతవరకు కిందటి వారం చూశాం, తర్వాత శ్లోకం చదువుతాం. ఇప్పుడు 27, 28, 29 శ్లోకాలు 6వ అధ్యాయానికి నాంది. ఇంతటితో 5వ అధ్యాయం అయిపోయిందని చెప్పాను. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నారు ఇక్కడే కృష్ణ పరమాత్మ. సూత్రప్రాయంగా చెప్తున్నారు, 27వ శ్లోకం చదువుతాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ఏం చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ అంటే, ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఏ జ్ఞానం, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరం మనస్సు అనేటువంటిది ప్రకృతి పంచభూతాలతో చేయబడింది, ఈ రూపం ఈ పేరు, ఏ రూపము ఏ పేరైనా కూడా పంచభూతాలతో చేయబడినవి, అది మాయా అంటారు. దీని వెనుకాల ఆత్మ అనేటువంటిది ఉన్నది. అది కంటికి కనపడదు, దానికి రూపం లేదు. అటువంటి రూపం లేని ఆత్మ ఉనికి ఎరుక అనే విధంగా ఇక్కడ ఈ శరీరంలో లభిస్తున్నది. అది నేను. ఇది వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ జీర్ణం కావడం కష్టం. అంత తేలికగా నేను ఆత్మ అని చెప్పలేం. నువ్వెవరు అంటే నేను ఫలానా ఆయన కూతుర్ని, ఫలానా ఆయన కొడుకుని అంటామే, కానీ నేను ఆత్మ అనే భావన వస్తున్నదా ఎవరికన్నా? త్వరగా రాదు కదా. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని అంటామే కానీ నేను ఆత్మస్వరూపాన్ని అని ఎక్కడ గుర్తుంటుంది మనకు? చదివిన వాళ్ళకే గుర్తు, లేకపోతే చదవని వాళ్ళకేం గుర్తుంటుంది? 10 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి చదువుతున్న మనకే అప్పుడప్పుడు కుటుంబ వ్యవహారాల్లో పడినప్పుడు మర్చిపోతాం. కూతురు, కొడుకు వీళ్ళందరినీ చూడంగానే, మనవళ్ళు మనవరాళ్ళని చూడంగానే నేను బ్రహ్మస్వరూపాన్ని అనే గుర్తుంటుంది. శ్రీరామచంద్రుడంతటి వాడికే తాను అవతారం తీసుకుంటే నేను అవతారం తీసుకున్నాననే విషయం మర్చిపోయినాడు ఆయన. దేవతలు వచ్చి గుర్తు చేస్తేనే గుర్తొచ్చింది. అంతటి పరమాత్ముడికే గుర్తు లేకపోతే మామూలు మనుషుల సంగతి చెప్పాలా? చాలా కష్టం. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అంతటి కష్టమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని అది నేనే అనే స్వరూపంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? దానికి ఒక సాధన చెప్తాను, అదే నిధిధ్యాసనం అంటారు. నువ్వు ఎంత విన్నా కూడా గురువు గారి దగ్గర నుంచి నేను ఆత్మస్వరూపాన్ని అనే నిశ్చయ జ్ఞానం రావడం లేదు. అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడప్పుడేంటి స్వామిని, చాలాసార్లు కోపం వస్తుంది, చాలా షార్ట్ టెంపర్ అయిపోతాను, నా సంగతి మీరు చెప్పింది ఏమీ గుర్తుండదు నాకు అసలు అనే భావన వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు వస్తున్నది ఇట్లా అంటే, మనలో ఏవో వాసనలు ఎప్పుడో జీవితంలో ఏది ఏ జన్మల వాసనలన్నీ ఉన్నాయి. మన యొక్క స్వరూపాన్ని మనకు గుర్తు లేకుండా కప్పేస్తూ ఉంటుంది అది వచ్చి. అందుకోసం కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ప్రతిరోజు కాసేపు కూర్చొని నీ నిజస్వరూపాన్ని ధ్యానం చెయ్యి, నిధిధ్యాసనం చెయ్యి, ఆ భగవస్వరూప చింతన చెయ్యి, ఆ ఆత్మస్వరూప చింతనం చెయ్యి. ఏదైతే విన్నావో దాన్ని గురించి, ఎలాగైతే ఆవు గేదె గాని గడ్డి తిని కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటుంది, చిన్నగా నెమరు వేసుకుంటుంది బాగా జీర్ణం కావటం కోసం. తినేటప్పుడు త్వర త్వరగా తింటుంది, మళ్ళీ నోట్లో చిన్నది బయటికి తెచ్చుకొని నోట్లోకి నములుతుంది. మాస్టికేటింగ్ అంటారు, నమలటం. అదేవిధంగా శాస్త్రంలో కూడా మనం చదివిన దాన్ని తిరిగి తిరిగి నెమరు వేసుకోవాలి. అలా వేసుకోవాలంటే టైం ఎక్కడుందండి అంటాం కదా, ఫోన్లు వస్తుంటాయి, ఈమెయిల్స్ వస్తుంటాయి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, పనులు వ్యవహారాలు, వంట చేసుకోవడానికే సమయం సరిపోతుంది, తినడానికి సమయం సరిపోతుంది, స్నానపానాలకే సమయం సరిపోతుంది, జీవితమున్న సగభాగం నిద్రకే సరిపోవు అన్నారు. సగభాగం నిద్రకే సరిపోతున్నది, ఇంకెక్కడండి టైం ఉన్నది ఆత్మచింతన చేయడానికి? యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చెప్తారు, తచ్చింతనం తత్కథనం అన్యోన్యత్ ప్రబోధనం ఏకదేక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః. జ్ఞానులైన వారు ఈ ఆత్మచింతనలో ఉండాలనుకున్న వారు ఎప్పుడూ కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి, దాని గురించే మాట్లాడుతూ ఉండాలి, దాని గురించే బోధిస్తూ ఉండాలి. ఏదో విధంగా ఆత్మచింతనలో ఉండు. అలా ఉంటేనే, అందుకని వ్యవహారం తగ్గించుకో, ప్రాపంచిక విషయాల యొక్క సంభాషణ పనులు తగ్గించుకో. అసలే ఫోన్లో ప్రాబ్లమ్స్ అనుకుంటే ఈ వాట్సాప్లో ఒకటి వచ్చింది కొత్తగా, దాంతో జనాలు బిజీ బిజీ బిజీ. నాకు వాట్సాప్ అంటే ఏమిటో కూడా తెలియదు, ఇంతకి వింటున్న పేరు అంతే. ట్విట్టర్ అంటారు, అదేమిటో మరి అది తెలియదు నాకు. ఈ వ్యవహారాలన్నీ ఎక్కువైపోతున్నాయి మనిషికి రానురాను. అవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలా తగ్గించుకున్నప్పుడే మనకు క్వాలిటీ టైం దొరుకుతుంది. అలా దొరికడానికి ఏం చేయాలి అంటే కూర్చో కాసేపు రోజు, కనీసం 10 నిమిషాలు, మ్యాక్సిమం 20 నిమిషాలు కూర్చొని ఆత్మచింతనం చేయి. ఎలా చేయాలంటే ఆత్మచింతనం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కూర్చున్నావా? రెడీగా కూర్చో ముందు అంటున్నారు. దీన్ని సమాధి అభ్యాస రూప నిరిధ్యాసనం అంటారు. సమాధి అభ్యాస రూప నిరిధ్యాసం, రిటార్గా కూర్చో ముందు కూర్చొని ఇలా చేతులు జోడించి పొడిలో పెట్టుకొని నిటారుగా కూర్చో. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలంటావా? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, మనల్ని స్పృశించేవన్నీ స్పర్శ. ఏదైతే స్పృశిస్తుందో గాలి స్పర్శ అంట. రూపం కూడా ఈ కంటికి స్పర్శే. స్పృశించడం కంటికి రూపం, ఒంటికి స్పర్శ, నాలుకకు రుచి స్పర్శ, ముక్కుకి గంధం స్పర్శ. స్పృశించడం అన్నమాట. స్పర్శ అంటే ఏమిటి? టచ్. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది ముక్కు దగ్గర పెట్టుకుంటే స్పర్శ. స్పృశించడం ముక్కు, ఆ గంధం వాసన స్పర్శ. ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంది స్పర్శ. కన్ను చూడంగానే స్పర్శ, రూపాన్ని వాసన. అలాగే నాలుక మీద పెట్టుకుంటే రుచి చూస్తే స్పర్శ. ఆ స్పర్శలన్నీ కూడా ఏ స్పర్శలు? బాహ్యమైన స్పర్శలు. ఇవన్నీ బాహ్యమే కదా, రూప రస గంధ ఇవన్నీ బాహ్యమే కదా, బయటనే కదా ఉన్నాయి. స్పర్శాన్ బాహ్యాన్ బహీకృత్వ, బయట ఉన్న వాటిని బయటే ఉండని, లోపల పెట్టుకోవాలి, లోపలికి తెచ్చుకో. ఏమండి ఇది బయటే కదా ఉన్నది అని అంటే, అది బయట ఉన్నది కానీ ఆ పుష్పం మీద ఆశ నీకు లోపల ఉన్నది. ఈ పుష్పం బాగుంది, ఈ కలర్ బాగుంది, ఆశ ఉన్నది కదా, అందుకనే ఆ ఆశని కూడా బయటే ఉంచు. అలా ప్రతి వస్తువు మీద, ఏ వస్తువు అయినా సరే, అది గంధానికి సంబంధించవచ్చు, స్పర్శకు సంబంధించింది కావచ్చు, మరే వస్తువు అయినా తినే వస్తువు కావచ్చు, మనం వాడుకునే వస్తువులు కావచ్చు, సోఫా కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్పర్శాం ఏ అయితే ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా నీకు స్పర్శ, కాంటాక్ట్ అంటారు. స్పర్శ అంటే ఏంటి? కాంటాక్ట్, సంబంధం ఉన్నదో వాటిని మనసులోకి ఎక్కించుకోవాలి, బయటే ఉండని, వాటి చింతన పెట్టుకోవాలి, అతిగా ఆలోచించడం. జోక్ తెలుసు కదా, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, ఒక టిక్కెటే కొన్నాడు. ఎంతమందితో ప్రయాణం చేస్తాడో తెలుసా? 20 మందితో కనీసం ప్రయాణం చేస్తాడు. కొన్న టిక్కెట్ ఒక్కటే, భార్య జ్ఞాపకం వస్తూ ఉంటుంది, పిల్లవాడు జ్ఞాపకం వస్తాడు, ఫ్రెండ్స్ జ్ఞాపకం వస్తారు. ఎంతమందితో ప్రయాణం చేస్తున్నాడు చెప్పండి మీరు? టిక్కెట్ కొనక్కర్లా, వాళ్ళందరూ కూడా ఇంట్లో పాటే మనసులోనే వస్తూనే ఉంటారు. మనం ఋషికేశ్ వెళ్తాం కానీ మన అబ్బాయి అక్కడికి కూడా వచ్చేస్తాడు మనతో పాటు. ఎట్లా వస్తాడు? మనసులో వస్తాడు అట్లనమాట. అక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఆ విషయాలన్నీ అక్కడక్కడే ఉండని. క్లాసు వింటూనే ఉన్నాం కానీ చక్కనే ఇంటి జ్ఞాపకం వస్తుంది. అది ఇల్లుని అక్కడే ఉంచు అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ఉన్న ఇంటిని అక్కడే ఉంచు, ఇక్కడ ఎందుకు ఇంటి విషయాలు ఆలోచిస్తావు అంటే, ధ్యానం చేసేటప్పుడు భార్య గురించి, భర్త గురించో, లేకపోతే పిల్లల గురించి, సర్వెంట్ గురించి, డ్రైవర్ గురించి, వాటి గురించి ఎందుకు ఆలోచిస్తావు? ధ్యానం చేస్తున్న దేనికోసం? భగవత్ చింతన కోసం కదా. అందుకని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాలను అక్కడే ఉంచు. స్పర్శాన్ బహిః బాహ్యాన్ కృత్వా, చూడండి లైన్, స్పర్శాన్ బహిః బాహ్యాన్, బహిః కృత్వ బాహ్యాన్ స్పర్శాన్ బహిః కృత్వ, బయట ఉన్న విషయాలను బయటనే ఉండని, అవి లోపలికి రానివ్వాలి. చాలా కష్టం అండి అన్నారు. ఈజీ అని ఎవరు చెప్పారు? కష్టమే. ఏది కష్టం కాదు ప్రపంచంలో? అన్నీ కష్టమే కష్టం అనుకుంటే, అభ్యాసం చేస్తే ఏది కష్టం కాదు. అనగననగరాగ మతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. సాధన చేస్తే అన్నీ తేలికే కదా, అందుకని సాధన చేయాలి. ఇది మొదటి సాధన మెట్టు. తర్వాత చక్షుహూచ ఏవ గురోహో అంతరే, మన కళ్ళు రెండు కూడా చక్షుహు భ్రూ అంటే ఈ కనుబొమ్మల మధ్యలో, అంతరే మధ్యలో దృష్టి నిలపాలి. అంటే నిజంగా కళ్ళు రెండు ఇక్కడికి తీసుకొస్తే తలనొప్పి వస్తుంది, అట్లా చూడలేము, భయంకరంగా ఉంటాం మనం అలా చూస్తే. అది కాదు అర్థం ఇక్కడ, అంటే అటు ఇటు చూడవాకు అని అర్థం. చాలామంది ఇది లిటరల్గా తీసుకొని కృష్ణ పరమాత్మ భూమధ్యంలో చూడమన్నాడు అని చెప్పిట చూస్తారు. చాలామంది అలా కూర్చుని ధ్యానానికి నా దగ్గరికి వస్తుంటారు, స్వామిని ధ్యానం చేయమన్నారు, ఇక్కడ చూడమన్నారు కదా భూమధ్యంలో, తలనొప్పి వస్తుందన్నారు. తలనొప్పి రాకేమొస్తుంది, కళ్ళు రెండు ఇక్కడ పెట్టి చూస్తే తలనొప్పి రాదు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు స్కూల్లో కాలేజీలో ఇట్లాగే పెట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళం. అలా చూడమని కాదు అర్థం అక్కడ, అంటే అటు ఇటు చూడవాకు అని అర్థం. అటు ఇటు చూడవాకు పిల్లవాడిని అంటాం మనం, అరే చేతులు కట్టుకోరా అంటాం, ఇట్లా కట్టుకో, ఇట్లా కట్టుకో అంటే అర్థం ఏమిటి, అది పట్టుకోవాకు అని అర్థమే, కానీ చేతులు కట్టుకోమని కాదు అక్కడ అర్థం. నీకు చేతులు ఊరికినే ఉండవు, చేతులు కట్టుకో అంటే ఇట్లా కట్టుకో, మా అమ్మ ఇట్లా కట్టుకోమంది అన్నాడు, ఎందుకు రా అన్నాడు, కట్టుకోమన్నదండి అన్నాడు. ఇలా కట్టుకోమంటే ఏమిటి అర్థం, అవి ఇవి ముట్టుకోవద్దు తాకవద్దు అని అర్థం. అలాగే ఇక్కడ కూడా అటు ఇటు చూడద్దు, ఇక్కడ అంటే కళ్ళు మామూలుగా మూసుకోవాలంటే అర్థ నిమీలిత నేత్రం అని అర్థం. రెండవ సాధనం ఇది. ఎప్పుడు సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం చేసేటప్పుడు కూర్చొని ఒక చోట రోజు అదే సమయానికి ధ్యానం చేయడం. తర్వాత ప్రాణాపానవు సమవు కృత్వ, ఈ మన నాస అభ్యంతర చారిణవు, నాస అంటే ముక్కు, ముక్కు రంధ్రాలు, అభ్యంతరం అంటే లోపల, చారిణవు అంటే ఈ ప్రాణం, అపాన ప్రాణ ముఖ్య ప్రాణ, గాలి వచ్చే గాలి లోపలికి వెళ్లే గాలి, ఈ రెండింటిని ప్రాణ అపానవు సమౌకృత్వ సమంగా వెళ్ళాలి. గాలి ఎక్కువగా తీసుకోవడం, గాలి తక్కువగా తీసుకోవడం అట్లా కాకుండా ప్రాణ అపానవు సమౌకృత్వ యూనిఫామ్గా చక్కగా నిదానంగా గాలి వదలటం, నిదానంగా గాలి తీసుకోవడం, అలా కొంచెంసేపు చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమవుతుంది. నిటారుగా కూర్చొని మన శ్వాసనే గమనిస్తూ ఉండాలి. అందుకని ప్రతిసారి ధ్యానం చెప్పేటప్పుడు నేను శ్వాసని గమనించండి అంటాను. ఎందుకు అర్థమైందా ఇప్పుడు? కృష్ణ పరమాత్మ చెప్పారు ఇక్కడ ప్రాణ అపాన, లోపలికి వెళ్లే గాలి బయటికి వచ్చే గాలి ఈ రెండు, ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ప్రాణ అపానవు, లోపలికి వెళ్లే గాలి అపానం, బయటికి వచ్చే గాలి ప్రాణం, ఈ రెండింటినీ కూడా సమౌకృత్వ అంటే హెచ్చు తగ్గులు లేకుండా స్మూత్ బ్రీదింగ్, ఎక్కడ ఏ గాలి అంటే నీ ముక్కుల్లో రంధ్రాల్లో జరుగుతున్నటువంటి గాలి ప్రక్రియ, నాస అభ్యంతర చారణం. అవతల వాళ్ళ ముక్కులు చూడకూడదు, గాలి తీసుకుంటున్నారా లేదా వాళ్ళని, వాళ్ళు గాలి తీసుకుంటున్నారా లేదో మనకెందుకు, మన ముక్కు రంధ్రాల్లో వెళ్లే గాలిని మనం గమనించాలి సమంగా ఉన్నదా లేదా అని. దీన్ని షార్ట్గా చెప్పాలంటే ప్రాణవీక్షణం అంటారు. ప్రాణ వీక్షణం, వీక్షణం అంటే గమనించడం, చూడటం కాదు. ప్రాణాన్ని చూస్తామా, తీసుకునే గాలిని వదిలే గాలిని చూడగలమా? చూడలేం కదా. గమనిస్తాం మన శ్వాసను, మనమే గమనిస్తాం. ఎందుకండి నా శ్వాసను నేను గమనించడం అన్నారు? నీ శ్వాసను నువ్వు గమనిస్తే నీకు ఏకాగ్రత వస్తుంది. మనసు ఏకాగ్రత వచ్చినప్పుడే ఆత్మచింతన చేయగలుగుతావు. అదికి కనెక్షన్ ఉంది. నీ శ్వాసకి నీ మనస్సుకి సంబంధం ఉన్నది కనుక శాస్త్రం చెప్తుంది. రమణ మహర్షి అంటారు ఉపదేశ సారంలో, ప్రాణబంధనాత్ లీయతే మనః జాలపక్షివ ద్రోధ సాధనం. పక్షి అటు ఇటు ఎగురుతున్నది, వల వేశామనుకోండి ఆగిపోతుంది. అదేవిధంగా ప్రాణం కూడా అటు ఇటు అంటే ఒక నిశ్చితమైనటువంటి మార్గంలో వెళ్లకుండా ప్రాణం అటు ఇటు కదులుతున్నట్టు పక్షిలా. ప్రాణాయామం చేయడం వలన ప్రాణబంధనాత్ మనః లీయతే. ఈ ప్రాణం అనేటువంటిది వల లాంటిది, మనస్సు అనేటువంటిది పక్షి లాంటిది. ఈ మనస్సు అనే పక్షి ఎగురుతున్నది, దాని మీద ప్రాణాయామం అనేటువంటి వల వేయాలి. అది వేసినప్పుడు మనస్సు నిలకడ చెందుతుంది. మనస్సు నిలకడ చెందడం అనేది ఎంత కష్టం, ఉంచడం అనేటువంటిది చాలా కష్టం. టెక్నిక్ ఏంటి? ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తే చాలు, మనస్సు నిలుస్తుంది అట్లా. అది ప్రాణబంధనాత్ లీయతే మన జాల పక్షివ రోధ సాధనం. బ్యూటిఫుల్ శ్లోక, నిన్ను ఉపదేశిస్తార చెప్పాననుకుంటాను. తెలుగులో చెప్పలేదా? ఇక్కడ చెప్పలేదు, మరొక చోట చెప్పాను. ప్రాణాపానం సమవకృత్వ నాసాభ్యంతర చారణం, మూడు సాధనాలు చెప్పారు. చూసారా? నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని నీ శ్వాసను గమనిస్తూ ఉండు, శ్వాస సమంగా ఉండాలి, బాహ్య విషయాలు బయటే ఉంచు. అంటే ఇంద్రియ నిగ్రహం, ప్రాణస్థితి, మనస్థితి, శరీరస్థితి ఇలా ఉండాలి. రెడీగా ఉన్నావా? తర్వాత ఏం చేయాలి? తర్వాత శ్లోకంలో వస్తుంది. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి సాధనాలు కృష్ణ పరమాత్మ. మనం చూసి చేస్తే మనకు ఉపయోగం, లేకపోతే అట్లాగే ఉంటాయి, శ్లోకాలు లాగానే అక్కడే ఉండిపోతాయి. తర్వాత యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధ యస్సదా ముక్త ఏవ సః ఇరవై ఏడవ శ్లోకంలో ధ్యాన సాధనం చెప్పబడింది. అదేవిధంగా ఈ శ్లోకంలో ధ్యానం పద్ధతి ఎలా చెయ్యాలి, ధ్యానం అనేది ఈ విధంగా చెయ్యాలని చెప్తున్నారు. ధ్యాన స్వరూపం చెప్తున్నారు. ప్రాణాయామం అనేది ఒక సాధనం. బాహ్య విషయాలని మనస్సులోకి రాకుండా బయట ఉంచడం ఒక సాధనం. అదేవిధంగా మూడు సాధన ఏం చెప్పారు? కళ్ళు మూసుకోవాలి. ఈ మూడు సాధనాలు ఇక్కడ చెప్పారా? ఇప్పుడు ఇంకా చెప్తున్నారు డీప్గా. దాని స్వరూపం ఏమిటి? ధ్యాన స్వరూపం ఇంద్రియ మనో బుద్ధి యతః. ఎవరి చేతనైతే ఇంద్రియాలు మనస్సు బుద్ధి నిగ్రహింపబడతాయో ఆ సమయం సమాధి అభ్యాసం చేసేటప్పుడు మనస్థితి, బుద్ధిస్థితి, ఇంద్రియస్థితి క్రిందటి శ్లోకంలో దేశకాలం మనం సప్లై చేసుకోవాలి. దేశస్థితి, కాలస్థితి ఒకే సమయంలో ఒకే చోట కూర్చొని చేయాలి. అలా చేస్తూ చేస్తూ కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేసి ప్రాణాన్ని గమనిస్తూ బయట విషయాలు ఆలోచించకుండా ఇంద్రియ నిగ్రహం, వాసనలు. కిచెన్లో కూర్చొని ధ్యానం చేస్తే సాంబారు, రసం, వాసనలు వస్తూ ఉంటాయి. అందుకని ధ్యానానికని ఒక ప్లేస్ పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కనుక బాహ్య విషయాలు, శబ్దాలు ఎక్కువ వచ్చే చోట చేస్తూ ఉంటే డిస్టర్బ్ వస్తుంది మనిషికి. అందుకే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, బుద్ధి. నేను ధ్యానం చేస్తున్నాను, ప్రతిరోజు చేస్తాను, ఆత్మచింతన చేస్తున్నాను. ఇది సగుణ ఈశ్వర ధ్యానం కాదండి, రామధ్యానం, కృష్ణ ధ్యానం కాదు ఇది. చాలా మందికి తెలియదు ఆ సంగతి. ధ్యానం యోగం అనగానే ధ్యానం చేస్తున్నాం, కృష్ణ ధ్యానం, రామ ధ్యానం అవన్నీ అయిపోయినాయి. అవి భాగవతం రామాయణం చదివేటప్పుడే చేసి ఉండాలి. భాగవత రామాయణాలు చదివేటప్పుడే కృష్ణ ధ్యానం, రామ ధ్యానం పూర్తి చేసి ఉండాలి. వేదాంతానికి వచ్చిన తర్వాత కాదు, అది సగుణ ధ్యానం. ఇది నిర్గుణ బ్రహ్మచింతనం, దాన్నే నిధ్యాసనం అన్నారు. ఇక్కడ చాలా మందికి తెలియదు ఈ విషయం. ధ్యానం అనగానే ఏ ధ్యానం అనేది తెలియదు. ఒకటే కదండి ధ్యానం ఉన్నదంటారు. ఒకటి కాదు నాయన, సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానం. సగుణ ధ్యానం ప్రైమరీ ధ్యానం, ఇది ఆత్మచింతనం. ఈ ఆత్మచింతనం చేసేటప్పుడు మనస్సు బుద్ధి స్థితి కూడా చెప్తారు. మనస్సు నిగ్రహంగా ఉండాలి, ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహంగా ఉండాలి. బుద్ధి, ఆ బుద్ధి దేని మీద ధ్యానం చేస్తుంది, ఏ విషయాన్ని గురించి ధ్యానం చేస్తుంది? అసలు ధ్యానం దేని మీద చేస్తున్నామో ఆ విషయం తెలుసుండాలి కదా. తెలియని దాని మీద ధ్యానం ఎట్లా చేస్తాం? కళ్ళు మూసుకొని చేయలేం కదా. ఆత్మ గురించి విన్నాం గురువు గారి దగ్గర చాలా సంవత్సరాలు. ఆ విన్న విషయం మీద, ఆత్మ మీద నేను ధ్యానం చేయాలి. ఇప్పుడు దేనికోసం? ఎస్టిమినేషన్ కోసం. భార్య కాఫీ తెచ్చిచ్చింది భర్తకి, ఇస్తే తాగి పంచదారే లేదు అన్నాడు. పంచదారే వెయ్యవును అంటే, పంచదార వేశానండి అన్నది ఆవిడ. పంచదార వేస్తే తీయగా ఉండాలి కదా అన్నాడు. వేశానండి, స్పూన్ పక్కన పెట్టాను కదా, కలుపుకోండి అన్నది. కలుపుకోకుండా, ఇప్పుడు అందరు అంతే కదండి, పంచదార ఎంత కావాలో తెలియదు మనకు. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, అందుకని పంచదార పక్కన పెడతారు. వెనకటి రోజుల్లాగా పంచదార వేసుకుని రాకూడదు. వితౌట్ షుగర్, విత్ షుగర్ అని అడుగుతారు ఇప్పుడు అందరు. అందుకని షుగర్ ఉన్న వాళ్ళకి పంచదార వేయకూడదు కదా, అందుకని పక్కన కప్పులో పెడతా. పెట్టి కొంచెం వేసుకుంటుంది, ఇప్పుడు వేసుకొచ్చింది, అయినా తిప్పుకోవాలి. స్టిర్రింగ్ అంటారు చూస్తారా, అది చేయకపోతే ఎన్ని స్పూన్లు వేసినా చేదుగానే ఉంటుంది కాఫీ. అదేవిధంగా ఎంత విన్నా కూడా విన్నదాన్ని జీర్ణం చేసుకోకపోతే ఏం ప్రయోజనం లేదు. ఈ సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం స్టిర్రింగ్ ప్రాసెస్, దీన్ని ప్రాసెస్ అంటారు. స్వరూపం నేను స్టిర్ చేయాలి మనస్సుని, బుద్ధికి. ఇది బుద్ధికి చెప్పాలి ముందు ఈ సంగతి. ఇంతకాలం వింటు, అందుకే మన ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఏమిటి నువ్వు అసలు భగవద్గీత క్లాస్కి వెళుతున్నానంటావు, అంత కోపం వస్తుంది నీకు అని అడుగుతారు. పైగా భగవద్గీత క్లాస్కి వెళుతున్నావు, స్వామిని క్లాస్కి వెళ్తానంటావు, కొంచెం ఓర్చుకోలేవు, అంతలోకి కోపం వస్తుంది, అంతలోకి అరుస్తావు అంటే ఏం చెప్తారు అప్పుడు? కిర్ర అన్నారు. ఇంకా ఎసిబిలేట్ కాలేదు అని అర్థం. అంతలోకి దిగులు పడిపోతావు, అంతలోకి బాధపడిపోతావు. విన్నదంతా ఎక్కడికి పోయిందంట? నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, ఏమండి మీ పేరు ఎత్తుతారండి, మాట్లాడితే మీ సంగతి ఎత్తుతాను ఇంట్లో ఏదన్నా అంటే అన్నారు. మరి ఏం చేస్తాము? మేము కూడా భరించాలి అది కూడా. మాట్లాడి స్వామినికి చెప్తానంటారు పైగా. నువ్వు కోపం వస్తే నేను స్వామినికి చెప్తానంటారు, అదొక వేరే పైగా భయం, థ్రెటనింగ్ అన్నమాట. అంటే శాస్త్రం చదువుతున్నది ఆయన చదువుతున్నాడు అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో చూస్తారా లోకం, ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు భగవద్గీత క్లాస్కి వెళుతున్నావంటే నువ్వు ఈ విధంగా ఉండాలని చెప్పి నిర్ణయిస్తారు. వాళ్ళు చదవరు, నువ్వు వెళ్ళేవాళ్ళు ఇలా ఉండాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. నీకు కోపం రాకూడదు, నువ్వు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు, ఇలా కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు. అది ఎక్స్పెక్టేషన్ సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత చదివినా ఇంతే, ఏం ప్రయోజనం క్లాసుకి, మానుకో అంటారు. మనం నవ్వుతూ ఉండాలి, వాళ్ళు తిట్టినా సరే. వాళ్ళ కోపం వస్తుంది, మనమేం అనకూడదు, ఎందుకంటే వాళ్ళు భగవద్గీత క్లాస్కి వెళ్ళరు కదా. వెళ్ళరు, అందుకని మనల్ని అడుగుతారనమాట. అడిగి కొంచెంసేపు స్వామిని కూడా అంటారు, మీ స్వామిని ఏం చెప్తున్నారు నీకు, ఆవిడ చెప్పేది నీకు ఎక్కడం లేదంటారు. పైగా అప్పుడు మనకు గిల్టీగా ఉంటుంది, ఎందుకు క్లాస్కి వెళ్ళలేక, వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు, నేనేం మానటం లేదు, ఇంట్లో వాళ్ళు చెడుతున్నారు, కనుక ఏం చేస్తానంటే క్లాస్ మానేస్తావా? క్లాస్ మానేయకూడదు, విన్నదాన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చెయ్యాలే కానీ ఒక రోజులో మారలేం మనిషి, ఒక్క రోజులో మారలేడు, సమయం పడుతుంది, అభ్యాసం చెయ్యాలి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మనః ఇంద్రియ బుద్ధి యతః, నిగ్రహం చేసుకొని నియమనం చేసుకొని. మునిహి, మునిహి అంటే సన్యాసి, మోక్షపరాయణ మునిహి. మునిహి అంటే ఏమిటర్థం? మననాత్ మునిహి, మననం చెయ్యాలి. మామూలుగా జనం ఏం చేస్తుంటారు? ఇంటి గురించి ఆలోచిస్తారు, వాటి గురించి వీటి గురించి ఆలోచిస్తుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి ఏం ఆలోచించాలి చెప్పండి? ఆత్మ గురించే ఆలోచించాలి. వాళ్ళందరూ ఆలోచిస్తుంటే మనం ఏం ఆలోచించాలి? ఆత్మ గురించి చింతన చేయాలి, మననం చెయ్యాలి. అందుకని మునిహి అన్నారు. ఇప్పుడు ఎవరు ముని అంటే చెప్పండి? గడ్డాలు పెంచుకొని జటాజూటాలు పెంచుకుంటే ముని అవుతాడా? కాలే. ఏ రూపంగా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సదా ఆత్మచింతన చేసేవాడే ముని, నిజమైన ముని. ఎలా తెలుసండి? మోక్షపరాయణ, మోక్షమే గమ్యంగా కలిగిన వాడు మోక్షపరాయణ. మొదటి ఇక్కడ సాధన ఏం చెప్పారు ఈ శ్లోకంలో? యత చిత్తేంద్రియ బుద్ధి, యత ఇంద్రియ మనోబుద్ధి, యత ఇంద్రియ యత మనః యత బుద్ధి. మనసు బుద్ధి అన్నీ కూడా స్వాధీనంలో ఉన్నాయి. మన బుద్ధి మనం చెప్పినట్టు వినాలి, మన బుద్ధి మనం చెప్పినట్టు కాదు, మన మనస్సు మన బుద్ధి చెప్పినట్టు వినాలి. పాపం బుద్ధి ఎప్పుడు మంచిదే చెప్తుంది. చూడండి, మన బుద్ధి ఏది మంచిదో తెలుసు దానికి. ఈ మనస్సు యొక్క బలం వల్ల బుద్ధి కూడా పాడైపోతుంది. అందుకే బుద్ధి పవర్ఫుల్గా ఉండాలి. దీన్ని వినంగానే మనకు ఒకటి గుర్తు రావాలి, కఠోపనిషత్తులో శ్లోకం, ఆత్మానం రచినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహుః విషయాం తేషు గోచరాన్. ఈ శరీరం ఒక రథం, ఇంద్రియాలు గుర్రాల్లాంటివి, ఈ కళ్ళెం అనేది మనస్సు. కళ్యాణి పట్టుకున్నవాడెవరు? సారథి, బుద్ధి. ఆ బుద్ధి అనేటటువంటి సారథి చేతిలో ఉండాలి, మనస్సు అనే కళ్ళెం. ఆ కళ్ళెం అనేటువంటిది పంచ జ్ఞాన ఇంద్రియాలని తన స్వాధీనంలో పెట్టుకోవాలి. విషయాలనేటువంటివి మార్గాలు. అప్పుడు ఈ శరీరం అనే వెహికల్ జాగ్రత్తగా వెళుతుంది. దేనికి వెళుతుంది? శరీరంలో కూర్చున్న జీవుణ్ణి, యజమానిని జాగ్రత్తగా గమ్యానికి చేర్చడానికి. రథకల్పన అంటారు. కఠోపనిషత్ అంటేనే రథకల్పన గుర్తుకొస్తుంది. అద్భుతమైనటువంటి కల్పన యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు. అక్కడ శరీరాన్ని రథంలాగా పోల్చాడు. శరీరంలో కూర్చున్న ఈ రథంలో కూర్చున్న స్వామి జీవాత్మ మోక్షాన్ని పొందాలి. మోక్షపరాయణ, ఈ మోక్షపరాయణుడైన వ్యక్తి, మోక్షమే గమ్యముగా కలిగిన వ్యక్తి ఈ ఇంద్రియాలని నియమనం చెయ్యాలి, మనస్సును తన స్వాధీనంలో పెట్టుకోవాలి, బుద్ధి ఆత్మచింతన చేస్తూ ఉండాలి. లేకపోతే ఈ శరీరం నిరుపయోగం అయిపోతుంది. శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ఈ శరీరం పరమ పురుషార్థాలను పొందడానికి ఇచ్చాడు భగవంతుడు. జాగ్రత్తగా చూసుకొని సక్రమైన మార్గంలో వెళ్ళాలి. యత చిత్తేంద్రియ మనోబుద్ధి మునిహి మోక్షపరాయణ విగత ఇచ్ఛా భయ క్రోధ. ధ్యానం చేసేటప్పుడు ఏ కోరికలు రాకూడదు. ఇచ్ఛ, విగత ఇచ్ఛ. విగత అంటే పోయినటువంటి, ఎవరి నుంచైతే కోరికలన్నీ పోయినాయో. దేన్ని కోరుకుంటాడు? ఏది కోరుకున్నా అశాశ్వతమే, అనిత్యం. ప్రపంచంలో ఆత్మ నిత్యం, తనే ఆత్మస్వరూపం, కోరుకోవలసిన పని లేదు, తానే అయ్యున్నాడు. అటువంటి ఆత్మస్వరూపాన్ని నేనే, నాకే కోరికలు లేవు. విగత ఇచ్ఛ, విగత భయ, భయమే లేదు. ఎందుకంటే రెండో సత్యమైన వస్తువు లేదు ప్రపంచంలో భయపడటానికి. విగత భయ, భయం లేదు. కోరికలు లేకపోవడం వల్ల విగత క్రోధ, కోపము లేదు. విగత క్రోధ సహ సదా ముక్త ఏవా, అతడు ఎప్పటికీ ముక్తుడే. సహ సదా ముక్త ఏవ యహ అంటే ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి మనస్సు బుద్ధిని నిగ్రహించి ధ్యానం చేస్తూ ఉంటాడో, చింతన చేస్తాడో, మోక్షమే గమ్యంగా పెట్టుకుంటాడో, ఎవరైతే ఈ విధంగా ఉంటాడో, భయం లేకుండా, కోపం లేకుండా, ప్రాపంచిక కోరికలు లేకుండా ఉంటాడో, యహ ఎవరైతే ఉంటాడో సహ అతడు, అతడు ఎవరైతే ఇలా ఉంటాడో అతడు, ఈ విధంగా ప్రాణాయామం చేస్తూ చింతన చేస్తూ నిధిధ్యాసనం చేస్తాడో సహ ముక్త ఏవా, అతడు ఎల్లప్పుడూ ముక్తుడే, సదా ముక్త, ఎల్లప్పుడూ ముక్తుడే, ఎన్నటికీ ముక్తుడే అయి ఉన్నాడు అతడు. ముక్తుడు అంటే ఏమిటి? ముక్తి పొంది ఉన్నాడు. నేను ఆత్మస్వరూపాన్ని ఎప్పుడూ ముక్త స్వరూపాన్ని, బంధం అనేది లేదు నాకు అసలు. నా మోక్షం నా బంధ నా బద్ధ, మోక్షము లేదు బంధము లేదు, అసలు స్థితిని తెలుసుకున్నవాడు అని అర్థం. ముక్త ఏవ, అటువంటి స్థితి నాది, నేను అయ్యవ్వాలి అని కోరుకోవాలి. అందుకే స్వామిని చెప్తుంటారు, బ్రహ్మ సత్యం జగన్ నిత్య జీవో బ్రహ్మైవ అని చెప్పకూడదు. ఎంతకాలం చెప్తావు జీవో బ్రహ్మైవ? అహం బ్రహ్మైవ నా పరహ, నేనే బ్రహ్మాని అని చెప్పాలి. అలా అలవాటు చేసుకోవాలి. లేకపోతే చెప్తున్న బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అండి, అంతా మిథ్యానండి, ఆ జీవుడు బ్రహ్మము, ఎవరు ఆ జీవుడు? అహం బ్రహ్మ నా పరహ, నేనే బ్రహ్మాన్ని, వేరే కాదు నేను అని చెప్పాలి. అలా చెప్పిన తర్వాత ఎట్లా చెయ్యాలి ఇప్పుడు ధ్యానం? దేని మీద చెయ్యాలి? ఇలా మనస్సు బుద్ధి చిత్త ఇంద్రియాలన్నీ ప్రాణాయామాన్ని చెప్పిన తర్వాత రెడీ, ఇప్పుడు ప్రాసెస్. ధ్యాన స్వరూపాన్ని చెప్పాడు ఇలా చెయ్యాలి అని. చెప్పిన తర్వాత క్రింద కూర్చోలేకపోతే కుర్చీలైన కూర్చొని చెయ్యొచ్చు ధ్యానం, ఇది ధ్యాసనం. క్రింద కూర్చొని చేయాలని లేదు, ఎందుకంటే కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కుతాయి కొంతమందికి, శరీరం స్వాధీనం ఉండదు అందరికీ, కనుక కుర్చీలో కూర్చొనైనా చెయ్యొచ్చు. ఇలా చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎవరిని తలుచుకోవాలి, ఎవరి మీద ధ్యానం చేయాలి అంటే 29వ శ్లోకంలో చెప్తున్నారు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. మొదటి లైన్లోనేమో, రెండో లైన్ సెకండ్ ఫస్ట్ హాఫ్ వరకు మనం ధ్యానించవలసినటువంటి ధ్యేయ వస్తువు గురించి చెప్తున్నారు, ఆ ఈశ్వరుడు గురించి. ఎటువంటి పరమాత్మ? ఆ పరమాత్మను నేనే, ఆత్మస్వరూపాన్ని. ఎటువంటి ఆత్మస్వరూపం ఆ పరమాత్మ అని చెప్తున్నారు చూడండి. యజ్ఞ తపసాం భోక్తారం, యజ్ఞ తపసాం అంటే యజ్ఞం చేయడం వలన, తపస్సు చేయడం వలన ఈ ఫలం ఉంటుంది చూసారా, ఆ ఫలాన్ని తీసుకునేవాడు అని అర్థం. మన ఆహుతి చేస్తాం కదా, యజ్ఞం చేస్తాం, ఎవరు తీసుకునేదాన్ని? పరమాత్మ. ఈ తపస్సు చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం? పరమాత్మ కోసం. ఆ పరమాత్మని ధ్యానం చెయ్యి అంటున్నారు. యజ్ఞ తపసాం భోక్త అంటే ఆ ఫలాన్ని స్వీకరించేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ధ్యానం చెయ్యి. ఆ పరమాత్మ ఎవరు? ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపమే నా స్వరూపం అని ధ్యానం చెయ్యి అన్నారు. యజ్ఞ తపసాం భోక్తారం. తర్వాత సర్వ లోక మహేశ్వరం, ఈ అన్ని లోకాలకు మహేశ్వర అంటే పరిపాలకుడు, మహాన్ ఈశ్వర, అన్ని లోకాలను పరిపాలించేవాడు, అధిష్టానం అని అర్థం. అధిష్టానం అంటే ఆత్మ, ఆత్మరూపంగా ఉండి ఈ ప్రపంచం మొత్తానికి సత్తా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి పరమాత్మ అని అర్థం. సర్వలోక మహేశ్వరం, ఆత్మస్వరూపంగా ఉండి ఈ మాయా నామరూపాలని నిలుపుతున్నటువంటి ఆ పరమాత్మ, మాయాశక్తి ద్వారా ఈ ప్రపంచంలో రూపంలో ఉన్న నామరూపాలన్నింటినీ సత్తాని ఇచ్చి స్ఫూర్తినిస్తున్నాడు. జడ పదార్థాల్లో సత్తాని, చేతన పదార్థాల్లో స్ఫూర్తిని ఇచ్చి దీనంతటిని కూడా నిలిపేవాడు అని అర్థం. సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం, అన్ని జీవరాశులకి సర్వభూతానాం సుహృదం, వెల్ విషర్. భగవంతుడే కదా వెల్ విషర్ అందరికీ. సుహృదం సర్వభూతానాం, అందరి క్షేమాన్ని కోరుకునేవాడు ఎవడండి? పరమాత్మ ఈశ్వర. కనుక ఈశ్వరుడిలో మాయాస్వరూపం ఆత్మస్వరూపం రెండున్నాయి. మాయను తన ఆధీనంలో పెట్టుకుని చేతన స్వరూపంగా ఆయన వెలుగుతూ ఉంటాడు. జీవుడేమో మాయకు అధీనుడైపోతాడు, పరమాత్మ మాయను తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అందుకని సుహృదం, అందరి క్షేమాన్ని కోరేటటువంటి పరమాత్మని ధ్యానించి సర్వభూతానం జ్ఞాత్వా మాం అన్నారు కృష్ణ పరమాత్మ. నన్ను తెలుసుకోని అన్నాడు. ఇక్కడ ధ్యాత్వా అని చెప్పాలి. జ్ఞాత్వ అంటే ధ్యాత్వా, ధ్యాత్వా ఈశ్వరుణ్ణి ఆత్మగా ధ్యానించు. ఆ ఈశ్వరుని ఎవరినైతే నువ్వు పూజిస్తున్నావో ఇంతకాలం, ఆయన ఆత్మస్వరూపం, పరమాత్మ ఆత్మస్వరూపంగా ధ్యానించు. కృష్ణరామగా పూజించావు ఇంతవరకు, రూపంలో పూజించావు, సగుణంగా పూజించావు, ఇప్పుడు నిర్గుణ ఆత్మగా ధ్యానించు. ఆ ఈశ్వరుణ్ణే రామ ఆత్మారామ ఆనందరమణ. కృష్ణుడి అసలు స్వరూపం ఆత్మ, రాముడి యొక్క అసలు స్వరూపం ఆత్మ, శివుడి యొక్క అసలు స్వరూపం ఆత్మ, విష్ణువు యొక్క అసలు స్వరూపం ఆత్మ. ఈ నామరూపాలు విష్ణువు శివ రామ కృష్ణ నామరూపాలు మాయ. ఆ మాయా నామరూపాలను ప్రక్కన పెట్టి మానసికంగా ఆత్మస్వరూపాన్ని మాత్రం ధ్యానించు. అప్పుడు ఆత్మే ఈ ఆత్మ, జీవాత్మ పరమాత్మ ఐక్యం. సుహృదం సర్వభూతానాం మాం ధ్యాత్వా, జ్ఞాత్వా అంటే ధ్యాత్వా తెలుసుకొని, తెలుసుకున్న బుర్రకెక్కలేదు కనుక ధ్యానించి మళ్ళీ విన్నదాన్ని జీర్ణం చేసుకో. ప్రయోజనం ఏంటి అలా చెప్తున్నారు. శాంతిం రుచ్యతి, శాంతిని పొందుతాడు, పరమశాంతిని పొందుతాడు. అంతవరకు శాంతి లేదు. తాను ఆత్మనని తెలుసుకునే వరకు మనిషికి శాంతి ఉండదు. ఉండదా అండి? చాలామంది శాంతంగా ఉన్నారన్నారు, ఉన్నట్లుగా కనపడతారు, నిజంగా ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పరమాత్మ నుంచి నువ్వు వేరుగా చూసుకున్నంత వరకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి మార్గం లేదు. ఇలా నన్ను ధ్యానించి, ఆత్మస్వరూపమైన నన్ను ధ్యానిస్తే వాళ్ళు శాంతిని పొందుతారు. అంటే శాంతం శివమద్వైతం, తురియ ఆత్మని పొందుతారు. అది శాంతి అంటే. ఇక్కడ 7వ మంత్రంలో మాండోక్యోపనిషత్తులో చెప్పిన శాంతం ఉంది చూసారా, తురియ ఆత్మని తానుగా తెలుసుకుంటాడు. అందులో సందేహం లేనటువంటి జ్ఞానం అని అర్థం. అది శాంతి అంటే. ఆహా, భగవద్గీత చదివి శాంతి వస్తుందంటే అట్లా పదాలు చూసి అర్థం తెలుసుకుంటే వచ్చే శాంతి కాదండి. అర్థం చేసుకోవలసిన విషయం ఇది. సమయం పడుతుంది, సమయం చాలా పడుతుంది, అయినా చాలా ప్రయోజనం. ఇది సూత్రప్రాయంగా చెప్పారు. ఈ 3 శ్లోకాల యొక్క విస్తారమే 6వ అధ్యాయం. ప్రవేశిస్తాం అందులో తర్వాత. ఈ 6వ అధ్యాయం అంతా కూడా ఈ 29వ శ్లోకం 28-27వ శ్లోకాలకి విస్తారంగా వివరణ. ఇంతటితో 5వ అధ్యాయం పూర్తయింది. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే சந்நியாசயோகோ நாம. யூ கேன் ஜாயின் கர்ம சந்நியாசயோகோ நாம. பஞ்சமோத்யாய కొన్ని పుస్తకాల్లో కర్మ సన్యాస యోగం అని ఇవ్వబడింది, కొన్ని పుస్తకాల్లో సన్యాస యోగం అని చెప్పబడుతుంది. రెండూ కరెక్టే.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో